శ్రీకృష్ణ పరమాత్ముడికి బాగా ఇష్టమైన నైవేద్యం నవనీతం. ఇది ఇంచుమించు అన్ని పురాణాలు చెబుతున్నాయి. దీని వెనక అతను ఒక గొప్ప అంతరార్థాన్ని మహాత్ములైన యోగులు మనకి వివరించారు. మనందరం ఈ భూమి మీద ఒక జన్మ ఎత్తాం. జన్మ ఎత్తగానే మనకి ఉపనిషత్తులు పశువు అని పేరెట్టాయి. అంటే పుట్టినవాడు పశువు. పశువుల్లో కూడా రకరకాల పశువులు ఉంటాయి కదా. పాలిచ్చేటటువంటి వాటినే ప్రధానమైన పశువులు అంటాం మనం. క్షీరదములు అంటారు వీటిని. గేదెలు, ఆవులు, గాడిదలు, కుక్కలు ఇవన్నీ కూడా తమ పిల్లలకి పాలిస్తాయి. వాటిల్లో జ్ఞానము యొక్క తరతమ భేదాన్ని బట్టి కొన్ని జీవుల్ని గేదెలు అన్నారు, కొంతమంది మానవుల్ని ఆవులు అన్నారు. ఈ మానవులందరూ పశువులు అన్నమాట. పుట్టినప్పుడు ఎవరు పశుప్రాయో భూత్వ, మనందరం పశువులమే. ఈ పశువులలో కూడా ఇలా పురాణాలు వింటూ యజ్ఞాలు చేస్తూ సంపాదించిన సంపాదన తాము అనుభవించడమే కాకుండా లోకానికి కూడా అందిస్తూ ఎంత సంపాదించినా ఆ సంపాదనని కొంత ధనాన్ని ఆ సంపాదనలో సక్రమ కార్యక్రమాలకి వినియోగిస్తూ అంటే సద్వినియోగం చేస్తూ ఉండేవాళ్ళందరూ కూడా ఆవులు. అంటే ఇప్పుడు మీరంతా ఆవులు అన్నమాట. అదేమిటండి, మాకు ఎక్కడ నాలుగు కాళ్ళు ఉన్నాయా అంటే రెండు కాళ్ళు కనపడుతున్నా మనందరం గోవుల కింద లెక్క. అంటే మంచివాళ్ళు కనుక మీరు. ఈ సంపాదించిన సంపాదన అక్రమ మార్గంలో సంపాదిస్తూ తాగుడు తందనాలు ఇటువంటి వాటికి ఉపయోగించేవాళ్ళు, ఈ లంచగొండులు వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ యొక్క కర్మల్ని బట్టి కొందరిని గాడిదలుగా, కొందరిని కుక్కలుగా, కొందరిని గేదెలుగా పెట్టారు. ఎక్కువ మంది కొంచెం గేదెలు కూడా ఉంటాయి కలియుగంలో. ఇప్పుడు మనం కాసేపు భూమి మీద పుట్టిన పశువుల్లో ఆవులు అనుకుందాం. జ్ఞానము కలిగి కష్టపడి సంపాదించి వ్యాపారము, ఉద్యోగము, ఇంకేదో పవిత్ర వృత్తియో ఏదో ఒక వృత్తి చేపట్టి ఎంత ఎందుకు సంపాదించాను అనుకోకుండా తెగ సంపాదించాలట. సంపాదించేటప్పుడు మాత్రం ఏమన్నాడంటే ఇక నాకు చావు లేదు, తెగ సంపాదిస్తాను అనుకోవాలట. ఎంత సంపాదించి తిని ఇంకేలయ్యని తనియరాదు అని మనకి నీతి చంద్రిక చెబుతోంది. డబ్బు సంపాదించే రోజుల్లో మాత్రం ఎలా సంపాదించాలి, కొంచెం కసిగా సంపాదించాలి. ఇక నాకు రేపటికి చావు లేదు, ఈ డబ్బంతా నాతో పట్టుకుపోతాను అన్నట్టుగా సంపాదించు. కానీ సంపాదించాక ఏం చేయాలన్నమాట, మళ్ళీ క్షణం తర్వాత నేను బతకను, ఒక క్షణం తర్వాత ఇక నేను ఉండననుకుని దీన్ని మంచి పనులకు వినియోగించు. రెండు మనకి పురాణాలే చెబుతున్నాయి. సంపాదించేటప్పుడు అలా కోట్లు కోట్లే సంపాదించు. సంపాదించాక మాత్రం ఈ కోట్లన్నీ నాతో పట్టుకుపోతాను అనుకోకుండా ఒక క్షణం తర్వాత ఇక నేను ఉండను, చచ్చిపోతాను, ఎందుకు పోయే ముందు ఈ డబ్బు అనుకుని హాయిగా ఏ ప్రణవపీఠానికి ఇచ్చి పొమ్మన్నారు. అంటే అలా సంపాదించు, మళ్ళీ ఇలా ఖర్చు పెట్టు. ఇలా సంపాదన ఖర్చుకి మధ్యలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటనమాట, భగవత్ కథలు వినడం, గురువుల్ని సేవించటం, యజ్ఞాలు చేయటం, ఆలయాలు పునరుద్ధరణ చేయటం, కష్టాలలో ఉన్న పెద్దవాళ్ళని ఆదుకోవడం, విద్య లేకుండా అల్లాడిపోయే వాళ్ళకి విద్యాదానం చేయటం, వేసవకాలంలో మంచినీళ్లు దానం చేయటం, ఆకలికి అల్లాడిపోతుంటే అన్నం పెట్టడం, ఇవన్నీ సత్కార్యాలు. ఈ సత్కార్యములు చేసిన వాళ్ళంతా గోవులే. ఈ గోవులకి పుట్టుకతో కొంత జ్ఞానం ఉంటుంది. స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చిన జ్ఞానమే ఆవు పాలు. పాలు అంటే ఏమిటనమాట, బై బర్త్ వచ్చే జ్ఞానం. ప్రతి వ్యక్తికి పుట్టుకతో సంస్కారం ఉంటుందంటే ఇంత చిన్న పిల్లలు కూడా అద్భుతంగా మాట్లాడడం నేను చూశాను, ఎంతోమందిని చూశాను. మూడేళ్ల వయస్సులో మా అమ్మాయి కాశీలో 5 రూపాయలు ఇమ్మనేది అస్మాటు పొద్దుట. ఎందుకమ్మా అంటే ఆ బయట ముష్టివాడు కూర్చునున్నారు, వాళ్ళకి 5 రూపాయలు వెయ్యాలంటే ఇంతలో నేనే హాస్యానికి. ఆ రోజుల్లో 1998లో మేమంతా కాశీ వెళ్ళాం. చాలా అద్భుతంగా జరిగింది అప్పుడు కార్యక్రమం. అసలు అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆ వైభవమే వేరు. ఎందుకంటే 98లో కాశీ వెళ్ళినప్పుడు 10 బస్సులు జనం ఏకంగా, ఇంచుమించు 500 మంది. ఆ కారణం కూడా అప్పుడు పుష్కరాలు ఎవో కూడా వచ్చినట్టున్నాయి. ఏదైతేనే అప్పుడు చాలా అత్యద్భుతమైన జనం. వచ్చిన వాళ్ళు కూడా మంచి పరమభక్తితో ఉన్నవాళ్ళు. ఆ టైంలో దీపావళికి అక్కడ ఉన్నాం. అప్పుడు నేను అన్నాను 1 రూపాయి చాలు కదే, 98 రూపాయి అంటే బోల్డ్ ఖర్చు. దాంతో మనకి ఇడ్లీ వచ్చేది, కాఫీలు వచ్చేవి, అన్నీ వచ్చేవి. ఇప్పుడంటే 1 రూపాయి చేతిలో వేస్తే చీప్ అమ్మంటున్నారు ముష్టివాళ్ళు. కానీ ఆ రోజుల్లో రూపాయి చాలా విలువైనది, 18 సంవత్సరాల క్రితం నాటి మాట కనుక. అందుకని రూపాయి చాలదా అంటే రూపాయితో ఎలా బతుకుతారు నాన్న, మనకేమో 5 రూపాయలు లేదే కదలదా బండి. వాళ్ళకి రూపాయి అది 3 ఏళ్ల పిల్ల మా పెద్దమ్మాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సంస్కారం కొంత పుట్టుకతో ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ఉంటుంది. ఆ సంస్కార జ్ఞానాన్ని ఏమంటాం అన్నమాట మనం, పాలు అంటాం. కొద్దిగా తగ్గించండి. అంటే ఆవు పాలు అంటే ఏమిటనమాట, మీకు పుట్టుకతో వచ్చే పూర్వజన్మ జ్ఞానం సంస్కారం అంటాం దాన్ని, అవి ఆవు పాలు. ఇప్పుడు ఈ ఆవు పాలు పాలు కిందే ఉంటే కుళ్ళిపోతాయి సుమా. ఆవు పాలు అలాగే పక్కన బయట పెట్టారనుకోండి కాసేపటికి ఏమవుతాయి, అవి విరిగిపోతాయి. అందుకని ఆవు పాలు ఏం చేయాలి, బాగా కాచాలి, ఆ తర్వాత తోడు పెట్టాలి. కాచిన తర్వాత కూడా చల్లార్చగా తోడు పెట్టాలి. వేడి మీద తోడు పెడితే మళ్ళీ అప్పుడు విరిగిపోతాయి. కాచడం అంటే ఏమిటి, చుట్టుపక్కల ప్రపంచ జ్ఞానాన్ని పొంది తన తోటి వాళ్లతో ఆడుకోవడం వల్ల వీరందరి అనుభవాలు తనకి చేరడం వల్ల ఈ పాలు వేడెక్కుతాయి. పక్కన 10 మంది కూర్చుంటే ఏమవుతుంది, వేడెక్కుతుంది. చూడండి మీరు ఈ గదిలో ఏసీ కట్టేసి 100 మంది కూర్చుంటే ఒకళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకళ్ళకి తగిలి క్రమంగా గదంతా ఒక్కపోస్తుంది. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇంతమంది జనం వెళ్ళడం వల్లే అక్కడ మనకి చెమటలు పోస్తున్నాయి. కాబట్టి తోటి ప్రాణుల యొక్క సంస్కారం వల్ల మనకి పుట్టుకతో వచ్చిన జ్ఞానం అలా అలా మరుగుతుంది. అది ఎలా అయినా మరగచ్చు, అది ఉపయోగానికి దారి తీయచ్చు లేదా కొంప మంచవచ్చు. ఎందుచేత ఈ జ్ఞానుల్లో ఎవరి జ్ఞానం ఎటువంటిదో తెలియదు కనుక. అంటే తోటి ప్రాణుల యొక్క సాంగత్యం మంచిదై ఉండాలి. అది సజ్జన సాంగత్యం అయితే ఈ పాలు హాయిగా కాచబడి తామంతా తాము చల్లారతాయి. అప్పుడు దానికి ఒక తోడు కావాలి. ఆ తోడు ఎవరన్నమాట అంటే గురువుగారు. గురువుగారి యొక్క సాంగత్యం ఉంటే, ఆయన బోధ ఉంటే ఈ పాలకు తోడు చేరుతుంది. అందుకే గురువు చాలా గొప్పవాడు. నువ్వు పుట్టుకతో సంపాదించిన ఈ పాలని పెరుగ్గా మార్చే శక్తి గురువుగారి దగ్గరికే ఉంది. గురువుగారు ప్రారంభంలో అక్షరాభ్యాసం చేశాడే, ఆ అక్షరాభ్యాసమే తోడు దానికి. కానీ తోడే సరిపోదు, మళ్ళీ ఈ పెరుగుని సక్రమంగా చిలకకపోతే ఇది కూడా పులిపెక్కిపోతుంది. ప్యాకెట్లో పెరుగు అమ్ముతూ ఉంటారు చూసారా, దాన్ని ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి బయట పెడితే ఎలా ఉబ్బిపోయి డబ్బరు పేలిపోతుంది, లోపలంతా చెత్త గ్యాస్ చేరిపోతుంది, పులిపెక్కిపోతుంది. మన కడుపులో పెడితే హిమనం బతకం, అంత కష్టం అనమాట. ఏ కొంతమంది మందేశ్వరులు ఉంటారు, పొద్దున సాయంకాలం మంది అయిపోతే వాడు బతకలేరు. అలాంటి వాళ్ళు ఇది గనక తాగారా ఈ మజ్జిగో ఈ పాలు ఇహవాడు కోలుకోవడం కష్టం అనమాట. కాబట్టి ఈ అత్యద్భుతంగా తోడుకున్నటువంటి పెరుగుని మళ్ళీ ప్రాథమిక గురువు కాకుండా జ్ఞానబోధ చేసే గురువు ఒకడు తగిలి తన బోధ అనే కవ్వంతో చిలికి అందులో నుంచి వెన్నని బయటికి తీస్తాడు. ఆ వెన్నని తీసేవాడే సద్గురువు. అంటే ప్రారంభ గురువు ఒకడు ఉంటాడు, సద్గురువు రెండోవాడు ఉండాలి ప్రతి వ్యక్తికి. ఈ సద్గురువు యొక్క లక్షణం ఏమిటంటే అప్పటి వరకు అందరూ కల్పించిన జ్ఞానంలోంచి వెన్న తీస్తాడంతే. అందువల్లే ప్రారంభంలో గురువు కూడా చాలా గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి. ఆయనంటూ లేకపోతే అసలు నువ్వు పెరుగు ఎలా అవుతావు, పెరుగు అవ్వకపోతే అప్పుడు వెన్న ఎలా తీస్తాం. కాబట్టి ముందు పెరుగుగా మార్చిన ప్రాథమిక గురువులకి నమస్కరించాలి. నువ్వు పెరుగుగా తోడుతోటి అద్భుతంగా తయారయ్యాక అందులో నుంచి జ్ఞానం అనే నవనీతాన్ని తీసేటటువంటి గురువుకి నమస్కరించాలి. ఆ గురువు ఎంతవాడో ఈ గురువు అంతవాడు. నవనీతం చాలా గొప్పది, మెత్తగా ఉంటుంది, సున్నితంగా లోపలేసుకుంటే శరీరానికి వెంటనే బలం ఇస్తుంది. ఆ బలం సక్రమంగా వినియోగించకపోతే కొవ్వుగా మార్చి కొంప కూడా తీస్తుంది. అందుకని గురువు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాడనమాట, ఈ నవనీతం లోపలికి వెళ్ళిన తర్వాత అది పెరుగుపోయి ఎముకల్ని ప్రేగుల్ని పట్టి లివర్ని దెబ్బతీయకుండా రోజు వీడి సాధనలో పెడతాడు. అంటే ఎండలో 4 సార్లు తిప్పినట్టుగా తిప్పుతాడు. అనగా గురువుగారు అప్పుడప్పుడు కఠోరంగా పలికి నీలో ఈ లోపం ఉంది, నువ్వు సరిదిద్దుకో అని మెత్తమెత్తగా చెబుతాడు. వేడి తగిలితే ఏమవుతుంది, వెన్న కరిగిపోతుంది. మనం లోపలికి వేసుకున్నటువంటి వెన్న వ్యాయామం చేస్తేనే కరుగుతుంది. వ్యాయామం చేయకుండా వెన్న తింటే కొంపలు ములుగుతాయి. బాగా రోజు గుడికి నడవడం, ప్రదక్షిణలు చేయటం, పరిగెత్తడం చేస్తే లిఫ్ట్లో ఎక్కకుండా పైకి కిందకి ఉపన్యాసానికి 10 సార్లు తిరిగితే అప్పుడు ఈ వెన్న కరుగుతుంది, లేకపోతే ఇలా దున్నలా అయిపోతాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ వెన్నకి మార్గం ఏమిటనమాట, కరగాలంటే బాగా సాధన చెయ్యాలి. అనగా గురువుగారు వెన్న తీసి నీలో పెట్టినా దానిని నువ్వు బాగా అభ్యాసం చేసి చేసి గురువు యొక్క బోధనని జీర్ణించుకుని ఆయన ఏదన్నా అంటే అది మన మంచి కనుకుని బయటికి వెళ్ళాక గురువుగారు నన్నే తిట్టాడండి అని మళ్ళీ నువ్వు తిట్టుకోకుండా ఉంటే అప్పుడు ఈ వెన్న నిన్ను నీ శరీరాన్ని అత్యంత చైతన్యవంతం చేస్తుంది. అప్పుడు పరమాత్మ దగ్గరికి వెడతావు. అంతవరకు నీ శరీరం కూడా ఒక కుండ. కాబట్టి ఇప్పుడు ఇంతకీ మన శరీరమే ఒక కుండ. పుట్టుకతో వచ్చిన జ్ఞానమే పాలు. ఆ పాలని మనం సాధనతో తోడు పెట్టుకుంటున్నాం ప్రాథమిక గురువుల యొక్క అనుగ్రహంతో, సత్సాంగత్యంతో. తోడు పెట్టుకున్న దానిని సద్గురువు వెన్న తీశాడు. ఆ వెన్న మన శరీరంలో అస్థిగతం చేస్తున్నాడు. మనల్ని సాధన ద్వారా, బోధనల ద్వారా మార్గంలో పెడుతున్నాడు. అందుకని దధిమథనం అనే కార్యక్రమాన్ని చెయ్యమన్నాడు కృష్ణుడు. ఈ నవనీతం అంటే చిట్ట చివరికి మనకి సారం, జీవన సారం అది. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే మధ్య మధ్యలో కుండలు పగల కొడతాడు. ఒరే పిచ్చాడా, ఈ కుండ ఉన్నంత వరకు నీకు వ్యామోహం తప్పదు, అందుకే శరీర భ్రాంతి విడిచిపెట్టు. ఈ శరీరమే కుండ, ఈ శరీర భ్రాంతి పోవడమే కుండ పగల కొట్టడం అంటే. అందుకే ఇప్పటికి కూడా శ్మశానానికి తీసుకుపోయాక మన చుట్టూతో కుండ తెప్పించి ఢామని పగల కొడతారు. అంటే ఈ కుండ పగిలింది, ఆ కుండ పగిలింది, ఇక వీడు ఇక్కడ ఉండకుండా ఎక్కడికో పోతాడు. ఆ పోయిన వాడు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకుండా ఉండాలంటే ఈ ఘటమును, పవిత్ర ఘటం, పగలని సువర్ణ భాండంగా చేసుకోవాలి. మన శరీరం ఈ మానవ శరీరముగా వచ్చినంతకాలం ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పగులుతూ ఉంటుంది. పునర్జన్మ లేకుండా చేసుకునేంత ఉత్తమ స్థితికి వెళ్ళడానికి మాత్రం నిరంతరము భగవత్ కథలని శరణు అని వేడి, వాటిని విని, గురువుల ద్వారా ఎప్పటికప్పుడు సంస్కారం తెచ్చుకొని, ఏదైనా గురువులు మనలో లోపాన్ని సరిచేస్తున్నప్పుడు చెబుతున్నప్పుడు మనస్సులోకి దుఃఖం రానివ్వకుండా ఇది మా భాగ్యం అనుకుంటే వాడు తరిస్తాడు. అలా తరింపచేసే జగద్గురువు గనుక కృష్ణం వందే జగద్గురువు అన్న, ఆయన ఒక్కడే జగద్గురువు. ఇంక తక్కిన వాళ్ళందరం జగద్గురువులోని పిలువబడిన ఆయన పరంపరే, అసలు సిసలైన గురువు ఆయన. ఆయన బోధనలను మాత్రమే అందరం అందిస్తున్నాం. ఆఖరికి శంకరాచార్యులు గారు ఇచ్చింది కూడా శంకర భాష్యం భగవద్గీతకు రాసి అందులో సారమే ఇచ్చాడు ఆయన. ఎవరైనా ఆ శ్రీకృష్ణుడిచ్చిన జ్ఞానములో ఉన్న సారాంశమును మాత్రమే ఇవ్వాలి. ఆయనను దాటి జ్ఞానం లేదు. నార అనే శబ్దానికి జ్ఞానము అని అర్థం. నార అయనహ అంటే జ్ఞానమే నివాసముగా కలవాడు, కాబట్టి కూడా నారాయణుడు ఆయన. మొదటి రోజు ఏం చెప్పాము, నార అంటే నీళ్లు, ఎప్పుడు నీళ్లలో ఉంటాడు కాబట్టి నారాయణుడు, అది మొదటి అర్థం. ఇప్పుడు నార అంటే జ్ఞానము, అయనం అంటే నివాసము. ఎప్పుడూ జ్ఞానములో ఉంటాడు, జ్ఞానం ఆయనలో ఉంటుంది, కాబట్టి నారాయణుడు. నార అంటే మూడో అర్థం ఒకటి ఉంది, ప్రాణులు. మనందరినీ నారాహ అంటారు, అంటే మనందరం కూడా ప్రాణులం. మనలో ఉంటాడు ఆయన, ప్రాణులే ఆయనకి నివాసస్థానం, ప్రాణులకు ఆయన నివాసస్థానం. అంటే ఆయనలో జీవులు ఉన్నారు, జీవులు ఆయనలో ఉన్నారు. మనందరిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నారాయణుడు అన్నమాట. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానబోధ కోసం నాయన ఇలా ప్రవర్తించండి అని చెప్పాలి తప్ప ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా ద్వేషించకూడదు సుమా. వ్యక్తిద్వేషమే ప్రమాదం. ప్రతి వ్యక్తిని ప్రేమించు, కానీ లోపం ఉంటే సరిదిద్దుకునేలా చెయ్యాలి. అది గురుస్థానంలో ఉంటే చేస్తారు, తక్కిన వాడు ఎవడ పడితే వాళ్ళు ఎత్తకూడదు. ఎందుకంటే నీకేం తెలుసు అది మంచో చెడ్డో, నీ బుద్ధితో నువ్వు ఆలోచించావు. కానీ నీ బుద్ధికి ఈ లౌకిక బుద్ధికి అతీతమైన బుద్ధి ఒకటి ఉంది, అది మాత్రం తెలుసుకోవలసిందే. అందువల్లే ఇప్పుడు వేదమును స్వరం తప్పకుండా చదవండి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడు ఒక ఆయన అన్నాడు. ఆయన దృష్టిలో వాళ్ళు చదువుతున్నదే స్వరం అని. మరి వాళ్ళు చదువుతున్న వేదస్వరమే ఉత్తర భారత్ వెళ్ళండి, వాళ్ళది గొలుసుగట్టుగా స్వరం. అంటే అక్కడ సంప్రదాయంలో స్వరం అది, నీ సంప్రదాయంలో స్వరం ఇది. ఇవాళ పొద్దున్న శివాలయంలో ఇక్కడ కేరళలో వాళ్ళు ఋగ్వేదం చదివారు, నేను పొద్దున్న వెళ్ళేసరికి. ఆ ఋగ్వేద స్వరం వేరు కాబట్టి తెలివి తక్కువతనంతో నేను స్వరం పలికాను ఇదే స్వరం అని ఎవడన్నా అనుకుంటే వాడు పిచ్చివాడు. ఎందుకంటే వేదమునకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్వరం ఉంటుంది, దానికి గురు పరంపర అని పేరు. యాజ్ఞవల్కుడి యొక్క స్వరం వేరు, వైశంపాయన స్వరం వేరు, వ్యాసస్వరం వేరు, సూతస్వరం వేరు, ఆపస్తంభ సూత్రుల యొక్క స్వరం వేరు, కణ్వసూత్రం వాళ్ళ యొక్క స్వరం వేరు. నీ సూత్రమును బట్టి నీకు స్వరం ఉంటుంది. యజ్ఞోపవేతం వేసేటప్పుడు కూడా ఋగ్వేదుల యొక్క విధానం వేరు తెలిసిన, ఎదుర్వేదం వాళ్ళది వేరు. కాబట్టి ఎదుర్వేదం వాళ్ళు ఏదో యజ్ఞోపేతం ఇలాగే వెయ్యాలి, సంధ్యావందనం ఇలాగే చెయ్యాలి అంటే అప్పుడు ఋగ్వేదం వాళ్ళ ప్రక్రియను వీడు దెబ్బతీసినట్టు అవుతుంది. భగవంతుడు మనుషుల్ని బట్టి మార్గం పెట్టాడు. నిజం చెప్పాలంటే కొన్ని సంప్రదాయాలలో ఈ పైన వస్త్రం లేకుండా పూజ చేయకూడదు, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోకూడదు, విను పై చీరలేక సురవిప్రుల అర్చన చెయ్యరాదు. ఇది కదా శాస్త్రం. పైన కండువ లేకుండా, మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు చెప్పాడు పోని, నేను చెప్పిన మాట కాదు, పైన ఇలా కండువ లేకుండా లేక ఒక వస్త్రం లేకుండా గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి పూజించకు, విప్రుణ్ణి పూజించకు, అన్నం తినకూడదు, సుర విప్రుల అర్చన చెయ్యరాదు. కానీ అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్ళారు మీరు, మిమ్మల్ని ఏం చేశాడు అక్కడ, ఈ పై కండువ పైనుంచి తీసేయి నడుముకి చుట్టు అన్నాడు. చచ్చినట్టు చుట్టుకున్నావా లేదా అంటే అది ఆలయ మర్యాద. శాస్త్ర మర్యాదలే కాకుండా ఆలయ మర్యాదలను ఉంటాయి.
అప్పుడు నేను, ఏమండి వేదాలలో ఇలా చెప్పారు కదా, పైనే కండువా ఉండాలి, అప్పుడే దేవుణ్ణి చూడాలి, నేను చూస్తానంటే వాడు మెడబట్టు గంటుతాడు, అనంత పద్మనాభుడి దర్శనం అవ్వదు. అప్పుడు నువ్వు దెబ్బతింటావా, వాడు దెబ్బతింటాడా? కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతముల ఆచారములు శాస్త్రాచారముల కంటే మిన్నగా ఉంటాయి. అక్కడ ఇంకా ప్రశ్నించకూడదట, గుళ్ళోకి వెళ్ళాక తీసేయి నీ కండువా అంటే తీసేయి అంతే, ఫ్యాంట్ తీసేయి అంటే తక్కన లుంగి కొన్నాడు కట్టాడు తప్పదు అక్కడ. ఇవన్నీ నియమములు. అందువల్ల శాస్త్రం అంటే ఏమిటి అంటే గురు పరంపరయే నిజమైన శాస్త్రం. అందువల్ల గురువుని మించిన దైవం లేదని ఎందుకన్నారంటే, నువ్వు అనుకున్నది ఒకటి అనుకోవద్దు, గుర్తుపెట్టుకోవద్దు. శృంగేరి పీఠమే కంచిపీఠం కంటే గొప్పది అని కొంతమంది అంటున్నారు. ఇది కూడా ఒక అజ్ఞానం అన్నమాట. నీకేం తెలుసు, అక్కడికి పరమాచార్యులు వారు ఏమని చెప్పారు, అక్కడికి శంకరాచార్యులు కంచి వెళ్ళి కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రం వేసి ఇక్కడ భవిష్యత్తులో నా పరంపర పీఠం వస్తుందని చెప్పాడు. అంటే ఇప్పుడు అక్కడ పరంపర పీఠం వస్తుందని చెప్పిన శంకరాచార్యుడు అసత్యం చెప్పలేదుగా. డైరెక్ట్గా గుడి కట్టకపోయినా ఆయన పరంపర వాళ్ళు ఎవరు కట్టినది ఆయన పీఠమే. ఇప్పుడు పద్మాకర్ గారు వచ్చి మా ఊళ్ళో ఒక పీఠం పెట్టారు, ఆ తర్వాత నేను నా శిష్యుడు పంపి ఇంకో పీఠం బ్రాంచ్ ఇంకో చోట పెట్టాననుకోండి, అప్పుడు అది నా బ్రాంచే, మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా అన్ని చోట్లకి ఆయనే వెళ్ళి పెట్టక్కర్లా. ఆయన పెట్టకపోతే కంచిపీఠము శంకరాచార్య పీఠం కాకుండా పోదు. ఇవి మనకి తెలియకుండా చేసే కొన్ని అపరాధములు. ఈ అపరాధములన్నీ తొలగడం కోసం ఎప్పటికప్పుడు సద్గురు పాదాలను పట్టుకోండి అని చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుడు దధిమథనం అనే ఒక గొప్ప ఘట్టం ద్వారా ఈ కొండ ఇది, ఈ కొండలో ప్రాణం ఉన్నంత వరకు జ్ఞానం భ్రాంతిగా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నీ తెలుసునని ఒక భ్రాంతి కలిగిస్తుంది. ఈ భ్రాంతి పోవాలంటే ముందు శరీరం పోవాలి. శరీరం పోవడం అంటే చచ్చిపోవడం కాదు, శరీరం మీద వ్యామోహం పోవాలి. శరీర వ్యామోహం పోవడం కోసమే చొక్కాలు ఇప్పిస్తున్నారు. అక్కడ చొక్కాలు తీయాలంటే మన వాళ్ళందరికీ కూడా సిగ్గేస్తుంది కదా, నా శరీరం ఇది ఎలా ఉంటుందో ఏమిటో, నా శరీరంలో అవయవాలు చూస్తారేమో అని. ఈ దేహభ్రాంతి పోగొట్టడం కోసమని ఆలయాల్లో వీళ్ళు నెత్తి మీద మొట్టిగా వేసైనా సరే తీయి చొక్కా అన్నారు అంతే పాపం. అప్పుడు వీళ్ళ యొక్క రకరకాల అవయవాలు ఆ కొండబద్దలో బొడ్డులో లేకపోతే ఇంకోటో ఇంకోటో అన్నీ కనబడగానే వాడు కొంచెం సిగ్గుపడ్డం మానేయాలి. దేహము మీద ఉన్న భ్రాంతిని తొలగించడమే కొండ పగలగొట్టడం అంటే. అంతేగాని చచ్చిపోవడం అని కాదు. అక్కడ శ్రీకృష్ణుడు కొండ పగలగొట్టాడంటే అంతరార్థం ఏంటంటే, నీ శరీరము మీద నీకున్న మమకారం వ్యామోహం విడిచిపెట్టు అన్నాడు. అందుకని దధిమథనం అసలు మొత్తం భాగవతానికి ఒక గొప్ప ఆత్మ. ఈరోజు నుంచి ఈ శరీరం మీద ఉండే వెర్రి వ్యామోహం విడిచిపెట్టు. ఇది ఎంతవరకు అవసరమో అంతవరకే. అంతేగాని దీన్ని అతిగా సంరక్షించుకుంటే కూడా ప్రమాదం అన్నమాట. కాబట్టి ప్రతి ప్రాణిలో ఒకడికి స్థూల శరీరం, ఒకడికి సూక్ష్మ శరీరం ఉంటుంది. ఒక్కొక్కడు చురుగ్గా ఉంటాడు, ఒక్కొక్కడు మందకొడిగా ఉంటాడు. ఎవరిని ఆక్షేపించక ఇన్ని దేహముల రూపాలలో ఉన్న పరంజ్యోతి స్వరూప నీకు నమస్కారం అని మనం నమస్కరించాలి. ఎవడన్నా గుళ్ళో పెడుతున్నప్పుడు వాళ్ళ శరీరాలను చూసి మనం ఆక్షేపించకూడదట. ఒక్కోసారి తెలియకుండానే వస్తుంది ఎంత గొప్పవాడికైనా. అయినా వెంటనే ఏమనుకోవాలి, ఈ చరాచర జగత్తంతా పరమాత్మే కదా, ఈ కొండలన్నీ వాడే తయారు చేశాడు. కొండలలో సైజు తేడా తప్ప అన్నిట్లో ఉన్నదేమిటి, మట్టే. ఒక్కొక్క కొండ పెద్ద కొండ ఉంటుందండి, ఒక్కొక్క కొండ చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ చిన్నదైనా పెద్దదైనా మొత్తం మీద ఆ మట్టితోటే తయారు చేశారు. ఆ మట్టితో తయారు చేసి ఊకతో కాలిస్తేనే అది కొండ అయ్యింది. ఇదంతా పరమాత్మ ఏం చేశాడు, ఒక కొండని కొంచెం లావుగా తయారు చేశాడు, ఒక కొండని ఇలా సన్నగా తయారు చేశాడు, ఒక కొండని మాట్లాడేటట్టు చేశాడు. ఒక్కొక్క కొండ మోగదు పాపం, కొన్ని మోగుతాయి. అందువల్ల ఇవన్నీ కూడా ఆయన కావాలని మోగేలా చేశాడు, మోగకుండా చేశాడు, పెద్దది చేశాడు, చిన్నది చేశాడు, నీళ్లు పట్టేలా చేశాడు. కొన్నింట్లో నీళ్లే పడతాయి, కొన్నింట్లో పెరుగు ఉంటుంది, కొన్నింట్లో పాలు ఉంటుంది, కొన్నింట్లో కంబని వెన్న ఉంటుంది, కొన్నింట్లో నెయ్యి ఉంటుంది. అంటే ఇన్ని కొండల్లో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క జ్ఞానం ఉందని అర్థం అనమాట. ఇవన్నీ క్వాలిటీస్, గుణములు. పాలు ఒక గుణం, పెరుగు ఒక గుణం, నెయ్యి అదొక గుణం. అన్ని చోట్ల నెయ్యే ఉపయోగపడదుగా, అన్ని చోట్ల పాలే ఉపయోగపడవు, అన్ని చోట్ల మజ్జిగే ఉపయోగపడదు. మంచి వేసవి కాలంలో ఒక అరడదని ఇడ్లీ తిన్న వెంటనే మనం ఏం చేయాలి, మజ్జిగే తాగాలి. అంతేగాని పెరుగు చిక్కగా ఉందని తాగితే ఇంకా దాహం పెరుగుతుంది. అప్పుడు చిలికి బాగా నీళ్లు పోసి అప్పుడప్పుడు బకెట్లతో మజ్జిగిస్తూ ఉంటారు చూడండి, అందులో మజ్జిగ వెతుక్కోవాలి మనం. అలాంటి మజ్జిగ అప్పుడు ఉపయోగపడుతుంది. అంటే ఆ మజ్జిగకి కూడా విలువ ఉంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు ఈ కొండలన్నీ పరమాత్మ స్వరూపాలే, వీటిల్లో ఉన్నవన్నీ ఉపయోగపడేవే, ఏది ఉపయోగపడంది లేదు. పుల్ల మజ్జిగ దగ్గర నుంచి చల్ల మజ్జిగ వరకు అన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎవరినైనా ద్వేషించగలమా? అందుకనే కృష్ణుడు ఎవరిని ద్వేషించలేదు. ఈ కొండల మీద ఉన్న భ్రాంతిని తొలగించాడు, వాటిని పగలగొట్టాడు. ఇందులో ఉన్న నవనీతం జ్ఞానసారాన్ని మాత్రం స్వీకరించాడు. మన మనస్సు కూడా బాగా నవనీతంలో అయిపోతే కరిగిపోతూ ఉంటే పరమాత్మను చూసి, ఓహో వీడు గుండెకాయ కరిగిపోతుంది, ఈ ఇతని హృదయమే వెన్న అని ఆ వెన్నని తాను స్వీకరించి, అంటే మనల్ని మన హృదయాన్ని స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కనకపోయినా పెంచి పోషించి తరించింది యశోద. ఆవిడ ఎంత అదృష్టవంతురాలు. ఒకరోజున ఉదయమే కృష్ణుడికి పాలిచ్చి బయటికి పంపింది. ఆయన బయటికి వెళ్ళి తిరిగి లోపలికి వచ్చేలోపు తన పనులు తాను చేసుకుందాం అనుకున్నది. ఇంట్లో ఉన్నంతసేపు ఆయన పని చేయనివ్వడు. భగవంతుడు మనస్సులో ఉంటే మనం వేరే పని చేయలేము, ఆనందంతో ఉండిపోతాం. అందువల్ల ఆవిడ ఏం చేసింది, కృష్ణుడికి ఓ రెండు కుక్కలు పాలిచ్చి ఆడుకో అన్నయ్యతోటి తోటి పిల్లలతోటి అని బయటికి పంపి పెరుగు చిలకడం మొదలుపెట్టింది. ఓ పెద్ద కుండ ఒకటి ఉన్నది, ఆ కుండ నిండా బాగా పాలు కాచి మరగకాచి ఎర్రగా కాచి దాన్ని తోడు పెట్టింది రాత్రి. అది పొద్దునకి బాగా గడ్డ పెరుగు అయిపోయింది, చక్కని పెరుగు అనమాట. ఏం పెరుగులండి, ఉత్తర భారత్లో కొన్ని చోట్ల పెరుగు ఉంటుంది, అసలు ఆ పెరుగును చూస్తేనే స్వర్గానికి అక్కడికి వెళ్ళట్టు అనిపిస్తుంది అనమాట. అటువంటి పెరుగు ఓ పెద్ద స్తంభం దగ్గర ఆ కుండ పెట్టింది. కుండ కదలకుండా కింద ఏం చేస్తారు, ఒక కుదురుని పెడతారు, గడ్డితో చుట్ట చేసి ఆ చుట్ట మీద కుండ పెడితే కుండ అటు ఇటు కదలదన్నమాట. పక్కన ఒక స్తంభం ఉంది, ఆ స్తంభానికి ఒక తాడు, అది కూడా ముత్యాల తాడు తగిలించి దానికి పెద్ద కవ్వం తగిలించి ఈవిడ ఒక పీట మీద కూర్చుని ఇప్పుడు ఈ ముత్యాల తాడు చేత్తో పుచ్చుకొని గిర్రు గిర్రని రెండు చేతులతో తిప్పడం మొదలెట్టింది. కవ్వం తిరుగుతోంది, పెరుగు చిలకబడుతోంది. పెరుగు చిలకడం అని పూర్వం చేసేవారులేండి, చూడండి ఒకసారి తెలుస్తుంది. ఆఖరి రోజు మీ అందరి చేత కూడా పెరుగు చిలికిస్తాం. ఆ పెరుగు కొండని ఈ జగద్గురు పగలగొడతాడు, అప్పుడు మనందరికీ దేహాత్మభ్రాంతి పోతుంది, అందులోంచి వచ్చే నవనీతం చల్లుకుందాం. దానికి దధిమథనం అని పేరు, చివరి రోజు కార్యక్రమం అది. చాలా అత్యద్భుతమైన పవిత్ర కార్యక్రమాలు, అది కూడా ఒక కార్యక్రమం అన్నమాట.